ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులైన మేము బిందు సేద్యం గురించి సంభాషణ రూపంలో తెలియజేస్తున్నాము. ఇందులో మాస్టర్ రైతుగా గిరిరాజ్, చెట్టుగా సౌజన్య, బిందుగా శ్రీలత, చోటుగా అభిలాష్.
బిందు సేద్యం, రైతు బంధు సేద్యం.
ఏంది అప్పుడే కూతైంది? లేవాలరా బాబోయ్, కూరగాయలకు నీళ్లు పెట్టాలి. పోదాం. ఏందబ్బా ఇక రాదు అగరాదు, అర్ధగంట కావస్తుంది, శుద్ధం పోయి ఒకసారి. గింత పొద్దుగల మబ్బు కూడా చక్కగా వదిలే, ఇప్పుడే పొలంకి వచ్చింది. ఎవర్రా ఎడిసేది? ఓరి పొరగా, ఎవర్రా నువ్వు?
మాస్టర్, మాస్టర్, నేను ఇక్కడ ఉన్నా మాస్టర్. నేను
సప్పు నింపి అట్టింది, కాని మనిషి జాడ లేదు.
లేదు మాస్టర్, నేను సాగునీటిని, నన్ను ఇప్పుడే వదిలినావుగా.
ఓ నువ్వా, నీళ్లు మాట్లాడుతున్నాయే.
అవును మాస్టర్, నేనే సాగునీటిని.
సరే పోని, మాట్లాడుతున్నావుగా, ఎందుకు గందగా ఏడుస్తున్నావు?
మాస్టర్, నేను రోజు నువ్వు వదిలిన వెంటనే ఈ చెట్టుకు నీళ్లు ఇస్తున్నాను, కానీ దానికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు మాస్టర్. నన్ను ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని మళ్ళీ మళ్ళీ నీ వల్ల నాకు అన్ని నష్టాలే అని తిట్టి తిట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా నన్ను నిజంగానే పనికిరాకుండానే చెట్టు నన్ను చేస్తుంది మాస్టర్.
ఏ గట్లెందుకు?
నాకు చెప్పట్లేదు మాస్టర్, మీరే అడిగి చూడండి. నేను దాంతో మాట్లాడను మాస్టర్, దాని దోస్త్ కటీఫ్.
అమ్మా బంగారు తల్లి, నా ధాన్యలక్ష్మి, ఏమైందమ్మా?
ఓ రైతన్నా, వాడు మిమ్మల్ని మాస్టర్ మాస్టర్ అంటూ మన ఇద్దరిని బాగా మోసం చేస్తుండు.
నాకా? వాడా
అన్నా, వాడిని మనం సక్రమంగా వదిలినప్పటికీ వాడు నా వేరు వ్యవస్థ వద్ద బాగా పారుతుండు. అధికంగా లవణాలను మోసుకొచ్చి నా వేర్ల వద్ద నాకు ఊపిరి ఆడకుండా చేస్తుండు. అల్లరి చిల్లరగా అస్తవ్యస్తంగా పారుతూ నా వేర్ల వద్ద పటుత్వాన్ని గల మట్టిని తొలగిస్తూ పంట పొలాన్ని ఎత్తుపల్లాలుగా మారుస్తున్నాడు. పల్లంలో ఉన్న నా స్నేహితులను పూర్తిగా ముంచేస్తున్నాడు. దిగుబడి తగ్గిస్తూ ఆదాయాన్ని కూడా తగ్గిస్తుంది.
అదంతా అబద్ధం మాస్టర్, నమ్మద్దు, నా తప్పేం లేదు మాస్టర్.
నా కూతంతా కూడా అర్థం కావట్టే, మీరిద్దరు దేని గురించి అంతా కొట్టుకుంటున్నారు?
మాస్టర్, వాడెవడో బిందు సేద్యం అని పిలుస్తున్నారు. 2 రోజుల కిందట నేను వాడితో మాట్లాడాను మాస్టర్. వెళ్ళినప్పుడు మా ఇద్దరి మధ్య ఇలా కొద్దిసేపు గొడవ జరిగింది మాస్టర్. ఏమో ఏమోయ్, నిన్ను అందరూ బిందు సేద్యం అని గొప్పగా పిలుస్తున్నారు అంటేంటో?
బొట్టు బొట్టు వాడండి, జల వనరులను కాపాడండి. నేను నా రైతుకి నాలోని బొట్టు బొట్టు ఉపయోగపడేలా చూస్తాను. నీలా కాదు, బొట్టు లాభదాయకంగా ఉంటాను. నేను నీటి బొట్లను నేరుగా వేరు వ్యవస్థకు దుర్వినియోగం లేకుండా చేరుతుంటాను.
అంతగా ఏం గొప్పదనం ఉంది నీలో?
నీలా విచ్చలవిడిగా పారడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం తగ్గిపోతుంది. గడిచిన 100 ఏళ్లలో నీటి వినియోగం 6 రెట్లు పెరిగినట్లు సూచికలు గొంతెత్తుతున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరం చాలా ఉంది.
దానికి నీకేం సంబంధం?
నేను ఇలా పాటించడం వల్ల నీటి వినియోగం పెరుగుతుంది, అవసరానికి తగినట్లుగా వాడవచ్చు.
సరేలే, మరి ఆ చెట్టు నన్ను ఎందుకు అంతగా తిడుతుంది నీతో పోలుస్తూ చెప్పు.
ఎందుకంటే నా లాంటి వాడు కావాల్సిన మోతాదులో నీళ్ళని అందిస్తాడు. నేలను పాక్షికంగా తడిపి నీటి నిల్వ ఉంచుతాను.
దీనివల్ల అంతగా లాభమేముందో?
ఇలా ఆచరించడం వల్ల దాదాపు 30.5% విద్యుత్తు, 31.9% సేద్యపు నీరును, ఖర్చును తగ్గించవచ్చు. అంతేకాకుండా పోషకాలు కూడా సులభంగా నేరుగు చెట్టు మొదల దగ్గర ఉండవచ్చు. వడపోత తగ్గుతుంది, 28.5% వరకు పోషకాలను ఆదా చేయవచ్చు.
నీలాంటి బిందు సేద్య పరికరాలు ఎలాంటి పంటల్లో ఎక్కువగా వాడతారు?
ఎక్కువగా కూరగాయల సాగుల్లో, పండ్ల తోటల్లో వాడుతారు. వివిధ క్షేత్ర పరిశోధన ప్రకారం 42.4% కూరగాయల సాగులో, 52.7% పండ్ల తోటల్లో దిగుబడులు పెరిగినట్టు గమనించారు.
ఓహో, ఈ విధానాన్ని నాలా అన్ని ప్రదేశాల్లో వాడుతారా? చెప్పుకో చూద్దాం.
ఓరి మూర్ఖుడా, అందుకే నిన్ను ఆ చెట్టు తిడుతుంది. వర్షభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నువ్వు క్షణాల్లో ఆవిరైపోతావు, కానీ నేను ఆ తక్కువ నీటితో కూడా ధనలక్ష్మిని ఇంటికి ధాన్యలక్ష్మి రూపంలో తీసుకురాగలను.
అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నీ అంతటి నువ్వు గొప్పలు చెప్తూనే ఉన్నావు. అసలు ఈ విధానం ఎంతగా విస్తరించింది ఏంటి?
2017 మార్చి నాటికి మన భారతదేశంలో 4.238 మిలియన్ హెక్టార్లు విస్తరించింది. అదే మన తెలంగాణ రాష్ట్రంలో 0.59 మిలియన్ హెక్టార్లు విస్తరించడం జరిగింది.
చాలే బడాయ్, రైతన్నలు తన ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చూస్తుంటే నువ్వేంటమ్మా ఇంకా అదనంగా ఖర్చు చేస్తున్నావు.
ఒరీ తెలుగు తక్కువ మట్టి బుర్రా, అందుకే నీలా ఆలోచించే వాళ్ళు ఉంటారనే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 12.5 ఎకరాల లోపు వారికి 100% సబ్సిడీని, బీసీలకు 90% సబ్సిడీని, ఓసీలకు 5 ఎకరాల లోపు ఉన్నవారికి 90% సబ్సిడీని, 12.5 ఎకరాల లోపు ఉన్నవారికి 80% సబ్సిడీని అందిస్తుంది. ఇంతేకాకుండా ఈ పద్ధతిని అనుసరించి లాభం సాగు నిష్పత్తి 1 రూపాయికి 1.75 రూపాయల నుండి 2.78 రూపాయల వరకు లాభం రాగా, కూరగాయలలో 1 రూపాయికి 1.83 రూపాయల నుండి 2.74 రూపాయల వరకు ఖచ్చితమైన లాభం ఉంటుందని పరిశోధన వెల్లడించాయి.
చాలా చాలా బాగుంది అసలు.
అంతేకాకుండా భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ వారి పరిశోధన ప్రకారం 10-11 నెలల్లో సుమారుగా హెక్టార్ కి 200 నుండి 210 టన్నుల టొమాటో, 70 నుండి 90 టన్నుల చెర్రీ టొమాటో, 40 నుండి 45 టన్నుల వివిధ రకాల క్యాప్సికం దిగుబడి వస్తుంది.
సరే 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 బాబు, నువ్వే గొప్ప, ఒప్పుకుంటున్నాను. మరి ఈ విధానంలో ఎలాంటి సమస్యలు ఉండవా?
ప్రతిదానికి సమస్యలు ఉంటాయి. ఈ పరికరాల నవలను ఎక్కువగా ఉన్న నీళ్లలో వాడరు, సముద్రపు నీరుని వాడరాదు, అలాగే మరుగునీటిని కూడా వాడరాదు. ఎందుకంటే వీటికి చిన్న చిన్న రంధ్రాల నుండి నీటి బిందులు వస్తుంటాయి. ఆ పదార్థాల వల్ల ఈ రంధ్రాలు మూసుకుపోతాయి, దీనివల్ల ఆ పరికరాలు పాడైపోతాయి.
అంతా బాగుంది, నేను కూడా ఈ పద్ధతిని పాటించాలనుకుంటున్నాను. కానీ ఎలా?
చాలా సులువు. నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్లి నాకు బిందు సేద్య పరికరం కావాలని అడిగితే దానికి అవసరమైన దస్తావేజులు చెబుతారు. వాటిని తీసుకుని వెళ్లి అప్లికేషన్ పెట్టిన తర్వాత మంచి ప్రణాళికలు ఆచరిస్తూ కంపెనీ ఎంచుకుంటే తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన డీలర్ వచ్చి కొలతలు తీసుకుని సబ్సిడీ ప్రకారం మిగతా డబ్బుని డీడీ చెల్లిస్తే 2 నెలల్లో పరికరాన్ని డీలర్ వచ్చి అమర్చిపోతాడు.
మాస్టర్, ఇది జరిగింది మాస్టర్. ఎంత మంచి విషయం తెలిసిందో చూసారా?
మరి నాకు ఈ విషయం గురించి కొంచెం కూడా తెలియదే, ఎందుకు అట్లా ఎందుకంటావు?
ఎందుకంటే దేశంలో గత 2-3 దశాబ్దాలుగా బిందు సేద్యంపై జరిగిన పరిశోధన ఫలితంగా తగిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. గాని సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ చేయాల్సి ఉంది. ఈ సాగు పద్ధతి కేవలం 6.18% నికర నీటి పారుదల ప్రాంతాల్లోనే ఉపయోగిస్తున్నారు.
కానీ మన లాంటి చిన్న సన్నకారు రైతులకు ఇలాంటి పరిజ్ఞానం గురించి సరి అయిన సమాచారం లేదు. విస్తరణ లేకుంటే పెద్ద పెద్ద రైతులకు మాత్రం వీటిని ఉపయోగిస్తున్నారు కదా.
రోజు రోజుకి నీటి అవసరం పెరుగుతూనే ఉంది. భారతదేశంలో సాగునీటి అవసరాల కోసం 90% తాజా నీటిని వాడుతున్నారు. మున్ముందు నీటి యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది మాస్టర్. ఇలా జరగకుండా నాలాంటి వాడు భయపడకుండా రైతన్నలు లబ్ధి చెందుతూ ప్రకృతిని పరిరక్షించుతూ ఈ విధానాన్ని ఆచరించాలి. అందుకే ప్రతి రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో వివిధ బోధనా పద్ధతులు, క్షేత్ర దినోత్సవాలు, విజ్ఞాన యాత్రలు, అంతర్జాతీయ సమావేశాలు, విస్తరణ బులెటిన్లు, పరిశోధనా వ్యాసాలు ప్రచురించి ఈ పరిజ్ఞానాన్ని రైతన్నలకు చేరవేర్చి రైతును రాజు చేయాల్సిన అవసరం ఉండనే ఉంది. ఈ బిందు సేద్య పద్ధతిని ఎందుకు పాటించాలంటే తెలంగాణలో 57% జనాభా వ్యవసాయం మీద ఆధారం పడి ఉంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల ప్రాధాన్యత 21.3% నుండి 10.3%కి తగ్గిపోయింది. తెలంగాణలో వరి పంట అందుబాటులో గల 54.9% నీటిని, మొక్కజొన్న 2.43% నీటిని, ప్రత్తి 2.11% నీటిని, నూనెగింజలు 2.02% నీటిని ఉపయోగిస్తున్నాయి. ఇందులో చూసుకుంటే సగానికి సగం వరియే తీసుకుంటుంటే మిగతా 50% నీటిని మాత్రమే వేరే పంటలకు వాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 50% నీటిని మాత్రమే మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకు ఈ బిందు సేద్య పద్ధతి మనకు చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలానే దీనితో ఫర్టిగేషన్ అనగా ఏంటంటే ఫర్టిలైజర్లని నీళ్లలో కలిపి వాడితే 95% వరకు మనం ఫర్టిలైజర్స్ ని ఆదా చేయవచ్చు. బిందు సేద్యం సుగమం, పంట దిగుబడి అధికం.
ఈ వారం మన చేను కబుర్లలో ఆహారం ఆరోగ్యంలో మరికొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కోడిగుడ్డు. పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారం అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడే వారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలు ఇస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండ పుష్టికి, కండల నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కాదు గనక తొందరగా ఆకలి వేయదు. గుడ్డులో ఉన్న పోషక
పదార్థాలు. 9 ఎమినో యాసిడ్లు, ఏ డిఈ విటమిన్లతో సహా 11 అత్యవసర పోషకాలు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయి. గుడ్లు చాలా చవకైన పోషకాహారమే కాదు, ఎప్పుడంటే అప్పుడు తినడానికి వీలుగా ఉంటాయి కూడా. గుడ్లోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు, కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టం ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో విటమిన్ డి దండిగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముక జబ్బులు వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మన శరీరం అవసరమైనంత మేరకు కొల్లిన్ను తయారు చేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ జబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కొలిన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం. ఉదయం పూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలా సేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆకలి వేయకుండా చూస్తూ ఎక్కువ ఆహారం తినకుండా చేస్తాయి. ఇలా బరువు తగ్గడానికి గుడ్లు తోడ్పడుతున్నాయన్నమాట. ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్డిఎల్ స్థాయిలు మెరుగుపడతాయి. ట్రైగ్లిజరాయిడ్ల మోతాదులు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఇవి రెండు గుండె ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలే. పాలు అంటే క్షీరదాలు పుట్టగానే తల్లి నుండి తీసుకునే ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవి పాలు. తల్లిపాలు శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రంగా జీర్ణం కలిగిన ఆహారం. పాలు లేదా క్షీరము శ్రేష్టమైన బలవర్ధక ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ, అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు, ఒంటెలు. 3 ప్రోటీన్లు, 6 విటమిన్లు, 25 ఖనిజాలు గల ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంది. శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది. తన్యములను వృద్ధి చేయును. శరీరానికి కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో పాలు తోడ్పడుతుంది. పోషక విలువలు: కొవ్వు పదార్థాలు 4%, పిండి పదార్థాలు 4.7%, మాంసకృత్తులు 3.3%, నీరు 88%. మనిషి పాలలో 71 కిలోకాలరీలు, ఆవు పాలలో 69 కిలోకాలరీలు, గేదె పాలలో 100 కిలోకాలరీలు మరియు మేక పాలలో 66 కిలోకాలరీల శక్తి ఉంటుంది. పాల ఉత్పత్తులు: మనం ప్రతిరోజు తాగే టీ, కాఫీలను పాలను ఉపయోగించి తయారు చేస్తారు. పాలతో పెరుగు, మజ్జిగ, లస్సి, వెన్న, నెయ్యి తయారవుతుంది. పాలతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలు తయారు చేస్తారు. ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు. పిల్లలకు తాగించే పాలు: పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ లభిస్తాయి. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవి. కొద్ది మంది పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచి పిండగానే అలాగే పచ్చిపాలను తాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనైనా బాగా కాగి పొంగిన తర్వాతనే పిల్లలకు తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్ ను కనీసం 10 నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలో ఉన్న పాలను పిల్లలకు తాగించకూడదు. చిక్కగా ఉన్న పాలలో నీళ్లు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడి పాలలో చన్నీళ్లు కలిపితే ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలలోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి, వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి పిల్లలకు ఏ పాలు తాగించాలన్నది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో పట్టణాల్లో పశువుల పాల వాడకం తగ్గిపోయి బూత్ పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్ మిల్క్ నే అందరూ ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఆ పాలలోంచి కొవ్వు తొలగబడుతోంది. పిల్లలకు ఆ పాలు తాగించడం ఆరోగ్యకరమే. ఆ పాలల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలలోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది. పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వు ద్వారా లభించేది ఏడి విటమిన్లు. ఏ విటమిన్ ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుంది. ఆ విధంగా ఆ రెండు విటమిన్లను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్ మిల్క్ లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగడానికి ఇష్టపడకపోతే ఏ రూపంలోనైనా పాలతో తయారు చేసిన పదార్థాలను ఇవ్వవచ్చు. పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్ను లాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకు, నూతన శక్తికి, శరీర దృఢత్వానికి వారికి ప్రతిరోజు పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఆహార విలువలు. పాలలో ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, మనకు తెలిసిన అన్ని రకాల విటమిన్లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలన్నీ లభిస్తాయి. పాలలో లభించే ప్రోటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమినో యాసిడ్స్ అన్నీ లభిస్తాయి. ఒక లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడే కాల్షియం, ఫాస్ఫరస్, పుష్కలంగా విటమిన్ ఏ, సి, మూడో వంతు ప్రోటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్, నాలుగో వంతు శక్తి, బిఈ, డి విటమిన్లు కొంతలో కొంత లభిస్తాయి. పాలలో లభించే కొవ్వులో 99%, ప్రోటీన్లలో 97%, కార్బోహైడ్రేట్లలో 98% తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావడానికి 1.5 గంటల సరిపోతుంది. పాలలోని లవణాలు, నీరు జీర్ణాశయంలో చేరుకున్న తక్షణమే శోషణ కావడం ప్రారంభిస్తాయి. కానీ మిగతా ఘనపదార్థాలు, కొవ్వు మాత్రం పేగులోకి చేరుకున్న దగ్గర నుంచి శోషణ కావడం మొదలెడతాయి. ఉపయోగాలు. పాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, అలసటను పోగొడతాయి, సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ రుజువు కాబడ్డాయి. పాలు తాగే పాపాయల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒకటేనంటే అతిశయోక్తి కాదు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్లకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది. పెరుగు. 4500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును తయారు చేసి తింటున్నారు. నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహార పదార్థం. ఇది ప్రత్యేక ఆహార ప్రయోజనాలున్న ఒక పోషకాహారం. ఇది ప్రోటీన్, కాల్షియం, రైబోఫ్లేవిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 లాంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని కూడా అంటారు. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్టోబసిల్లే అధికంగా ఉంటాయి. ఇవి మన పేగుల్లో సహజముగా ఉండే సూక్ష్మజీవులు. ఇవి ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరిస్తాయి. పెరుగు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పాలలో కన్నా పుల్లటి పెరుగులో కాల్సియం శాతం ఎక్కువ. కప్పు పెరుగులో 370 మిల్లీగ్రాముల కాల్సియం ఉంటుంది. విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. పుల్ల పెరుగు అరటిపండుతో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది. పుల్లటి పెరుగు మజ్జిగలా చేసి జీలకర్ర, కరివేపాకు, చిటికడ శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి, డయేరియా తగ్గును. కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణమైనట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి బేషైన మార్గం. పెరుగుకి శరీర జీవక్రియలను చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది. రోజులో 3 పూట్ల పెరుగు తినేవారు శరీరంలో పేర్కొన్న కొవ్వు నిల్వలని 60% పైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు, పుట్ట చుట్టూ ఉండే కొవ్వుని 80% తగ్గించి నాజుగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. ఖచ్చితంగా రోజుకు 2 సార్లైనా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. తెలుసో తెలియకో మనం పెరుగన్నం తింటూనే ఉంటాం. కానీ బరువు తగ్గాలనో నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలా మంది మానేస్తున్నారు. కానీ రోజు పెరుగు తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం తక్కువ అన్నది స్పానిష్ నిపుణుల పరిశీలన. మలబద్ధకం, డయేరియా, పేగు క్యాన్సర్, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో లాక్టోబసిలస్, స్ట్రెప్టోకాకస్ అనే భిన్న జాతులకు చెందిన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా లాక్టోస్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలలోని ఆమ్ల శాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా పాలలోని ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారి గడ్డకడతాయి. అదే సమయంలో ఈ బ్యాక్టీరియా కాస్త పులిసేలా చేస్తుంది. పెరుగులోని ఈ రకం బ్యాక్టీరియా పొట్ట, పేగుల్లోని ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. లేదంటే అవి అల్సర్లని, తద్వారా క్యాన్సర్ ను కలిగిస్తాయి. అందుకే పెరుగు తయారీకి అవసరమైన ఈ బ్యాక్టీరియాను కృత్రిమంగా రూపొందించి యాక్టివ్ కల్చర్ పేరుతో విక్రయిస్తూ ఉంటారు. పెరుగులో విటమిన్ ఏ, ఈ, సి, B2, B6, B12 విటమిన్లు, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్ వంటి ఖనిజాలు, లాక్టోస్ చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలతో పోలిస్తే పెరుగులోని కాల్షియం ఒంటికి పట్టి డి విటమిన్ తయారీకి తోడ్పడుతుంది. అందుకే ఆస్ట్రియోపోరోసిస్ తో బాధపడే వాళ్ళకి పెరుగు ఎంతో మేలు. ఎసిడిటీతో బాధపడే వాళ్ళకి పాలకన్నా పెరుగే మంచిది. B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని, నాడీ వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఇది ఎంతో మంచిది. తరచూ ఈస్ట్ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడే వాళ్ళకి పెరుగు తినడం వల్ల ఫలితం ఉంటుంది. వ్యాయామం తర్వాత బాటిల్ నీళ్లతో పాటు కప్పు పెరుగు తీసుకోవడం వల్ల వెంటనే శక్తిని పుంజుకుంటారు. రోజు కనీసం 50 గ్రాముల ఫ్రూట్ ఫ్లేవర్లతో కూడిన పెరుగు తినే వాళ్లలో దంతాలు పుచ్చిపోవడం జరగదు. పెరుగుని ఇంట్లోనే భిన్న రుచుల్లో తయారు చేసుకోవచ్చు. కీర, క్యారెట్, ఉల్లి ముక్కలు, కొత్తిమీర, మిర్చి కలిపి చేసే రైతాల మాదిరిగానే వెనీలా ఎక్స్ట్రాక్ట్, స్ట్రాబెర్రీ, మామిడి, దానిమ్మ, కమల, ద్రాక్ష, పైనాపిల్ పండ్ల ముక్కలు ఇలా రకరకాల రుచుల్ని పెరుగులో జోడించవచ్చు. ప్రోటీన్ శాతం అధికంగా ఉండే పెరుగుకి పీచు ఎక్కువగా ఉండే ఓట్స్, రాగులు వంటి తృణధాన్యాలను జోడిస్తే మంచి సమతుల ఆహారం. వడగట్టిన పెరుగులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పంచదార కలిపి చేసే శ్రీఖండ్ రుచి తెలిసిందే. దీనికే మామిడి పండు రసం కలిపితే అదే ఆమ్రాఖండ్, రుచికరమైన వేసవి డిజర్ట్. ఇటీవల ఆవు, గేదె పాలతోనే కాదు బియ్యం, సోయా పాలతో చేసిన వెజిటేబుల్ పెరుగులు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచే పెరుగుని చల్లచల్లగా ఆస్వాదించండి. వేసవి నుంచి ఉపశమనం పొందండి. చేపలు. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్ని 3 రకాల ప్రధాన ఆహారాలకు గుర్తించవచ్చు. వీటిలో శరీరంలో తైలం అధికంగా ఉండేవి ఒక రకము. సాల్మాన్, మాక్రేల్, ట్యూనా, హెర్రింగ్, సార్డినెస్ మున్నగునవి. వీటిలో తైలం ఎక్కువగా, విటమిన్ ఏ, డి, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. 2 రకము వైట్ ఫిష్. వీటిలో తైలం తక్కువ, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 3 రకము నిజానికి చేపలు కావు. అవి రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు వంటివి. వీటిలో సెలీనియం, జింక్, అయోడిన్, కాపర్ వంటివి చాలా ఎక్కువగా లభిస్తాయి. మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బంగారు తీగ రకం చేపలు మంచినీటిలోనే పెరుగుతాయి. ట్యూనా లాంటివి సముద్రపు నీటిలోనే పెరుగుతాయి. బంగారు తీగ చేప ఉప్పు నీటిలో చనిపోతే ట్యూనా మంచినీటిలో చనిపోతుంది. ఇలాంటి చేపల్ని స్టెనోహాలిన్ చేపలు అంటారు. కానీ సాల్మన్, ఈల్ లాంటి చేపలు ఉప్పు, మంచినీళ్లలోనూ జీవించగలవు. కానీ వీటిని పరిసరాలకు అనుకూలంగా తయారు చేయాలి. ఇలాంటి చేపలను యూరోహాలిన్ రకం చేపలు అంటారు. ప్రాచీన కాలం నుండి మానవులకు, కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారం. చేపల్లో పోషక పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ ఏ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. చేపలు పట్టబడిన తరువాత తేలిగ్గా పాడవుతాయి. కావున వీటిని వెంటనే వినియోగించాలి లేదా జాగ్రత్తగా నిల్వ చేయాలి. ఎండబెట్టుట, స్మోకింగ్, ఉప్పు లేదా మంచుగడ్డలలో నిల్వ చేయడం మంచిది. రోజుకు 3.3 గ్రాముల ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. గుండె జబ్బుల ముప్పు 23% మేర తగ్గినట్టే. చేపల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యమవుతాయి. దానివల్ల కలిగే లాభాలన్నీ పొందాలంటే చేపల్ని వండడంలో కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఎండు చేపలు, ఉప్పు చేపల్లో ఈ ఆమ్లాలు ఉండవట. తాజా చేపల్ని కూడా వేపుడులాగా కాకుండా మామూలుగా కూరలాగా వండినప్పుడు లేదా పులుసులో ఉడికించినప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనాలు పొందగలం అంటున్నారు. పోషక విలువలు. చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20% మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకు అవసరమైన 8 రకాల అమైనో ఆసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసిన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనో ఆసిడ్లు లభిస్తాయి. చేపల రకం, వయసును బట్టి వీటిలో కొవ్వు 0.2-20% వరకు ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఏ, డి, ఈ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు దోహదపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింక్, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని ముళ్లతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ ముళ్ళు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్ళకు ఫ్లోరిన్ అవసరం. రక్తవృద్ధికి హిమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్ అత్యవసర ఎంజైమ్ల ఉత్పత్తికి, నిరోధక శక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం. రోజు చేపలు తినడం మధ్య వయసు దాటిన పురుషులకు ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే ఇలా రోజు చేపలు తీసుకునే వారిలో గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావటానికి దోహదం చేస్తాయి. ఈ కారకాల్లో మూడు గాని అంతకు మించి గాని ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు, రెట్టింపు అవుతుంది. చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బు మూలంగా వచ్చే మరణాలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అయితే చేపలను బోలెడంత నూనె పోసి వండితే ఈ ప్రయోజనాల కంటే ముప్పు ఎక్కువ. తక్కువ నూనెతో వండుకోవడం చాలా అవసరం. చేపలు దండిగా తినేవారికి పెద్ద పేగు, మల ద్వారా క్యాన్సర్ల ముప్పు తగ్గుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడిస్తోంది. అలాగే ఈ క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండడం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం తినటం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర వంటి ముప్పు కారకాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించిన చేపలతో మేలు జరుగుతున్నట్టు బయటపడింది. చేపల్లోని ఒమేగాత్రి కొవ్వు ఆమ్లాలతో ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు. చేపలు తినే అలవాటు క్యాన్సర్లకు గల సంబంధంపై గతంలో చేసిన 41 అధ్యయనాలను క్రోడీకరించి ఈ ఫలితాలను అంచనా వేశారు. అందువల్ల చేపలను అంతగా తినని వారు వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా గుండె జబ్బు, పెద్దపేగు క్యాన్సర్ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని న్యూజెర్సీ రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూల్ కి చెందిన డాక్టర్ మైకేల్ గోచ్ఫెల్డ్ వివరిస్తున్నారు. అయితే ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని అధ్యయనకర్త డాక్టర్ జి లియాంగ్ హెచ్చరిస్తున్నారు. విన్నారు కదా శ్రోతలు, ఆహారం ఆరోగ్యంలో ఆహార పదార్థాల ప్రాముఖ్యతలు, ఉపయోగాల గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పెసరలో బంగారు తీగ అని దేనిని అంటారు? ఏ లొరాంథస్, బి కస్క్యూటా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి కస్క్యూటా. గత వారం రెండవ ప్రశ్న: పెసరలో ఎక్కువగా కనిపించే తెగులు ఏమిటి? ఏ సర్కోస్పోరా, బి బ్యాక్టీరియల్ బ్లైడ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ సర్కోస్పోరా. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎస్ సుమా ఖమ్మం, ఎన్ అపర్ణ దోమల్గూడ, డాక్టర్ స్వరూప దోమల్గూడ, సంగీత గంభీర్రావుపేట్, వి నాగేశ్వరరావు నర్సాపురం, శ్రీమతి అనురాధ వర్మ మోహన వర్మ నాగారం మెట్చల్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు సి వేణుగోపాల్ కర్నూలు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు వంశీకృష్ణ వీరనపల్లి. వీరందరికీ మా చేను కబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: బిందు సేద్యం వలన ఎంత శాతం వరకు నీరు ఆదా అవుతుంది? ఏ 31.9%, బి 45.9%. ప్రశ్న మరొకసారి: బిందు సేద్యం వలన ఎంత శాతం వరకు నీరు ఆదా అవుతుంది? ఏ 31.9%, బి 45.9%. ఈ వారం రెండవ ప్రశ్న: బిందు సేద్యాన్ని ఏ పంటలలో ఎక్కువగా వాడతారు? ఏ వరిలో, బి కూరగాయలు మరియు పండ్ల తోటలు. ప్రశ్న మరొకసారి: బిందు సేద్యాన్ని ఏ పంటలలో ఎక్కువగా వాడతారు? ఏ వరిలో, బి కూరగాయలు మరియు పండ్ల తోటలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.